அவித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தம்ஷ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குருபதத்வல்வமவாங்மானசகோசரம் ரத்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ. நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். கூஜந்தம் ராம ராமேதி மதுரம் மதுராட்சரம் ஆருஹ்ய கவிதாசாகாம் வந்தே வால்மீகி கோகிலம். ஆஞ்சநேயமதி பாடலானனம் காஞ்சனாத்ரி கமனீய விக்ரஹம் பாரிஜாத தருமூலவாசினம் பாவயாமி பவமானநந்தனம் பாவயாமி பவமானநந்தனம். அந்தரோ செப்பண்டி ஆபதாம் அபகர்த்தாரம் தாதாரம் சர்வசம்பதாம் லோகாபிராமம் ஸ்ரீராமம் பூயோ பூயோ நமாம்யகம். அயோத்தியா மதுரா மாயா காசி காஞ்சி ஹ்யவந்திகா புரி துவாரவதி சைவ சப்தைதே மோக்ஷதாயினஹ அனி வேதவியாசுல வாரு ஸ்காந்த புராணம்லோ ஒரு அத்தமைய ஸ்லோகம் ராசார். ஜீவுலு முக்தி பந்தாலி அண்டே ஏழு புறமுலனு சூசி தீரலட. வீட்டுக்கு சப்த மோக்ஷபுரமுலு அனு பேரு. ஏழு மோக்ஷமிச்சேட்டட்டுவண்டி பட்டணமுலு. ஈ ஏழு மோக்ஷபுரலக்கு பேர்லு வரிசகம் ஏமிட்டே அயோத்தியா. மொட்டமொதடிது அயோத்திய. இவாள் மீரந்தரூ ஈ க்ஷேத்திரம்லோனே கொந்தரு உதயம் நுஞ்சி கொந்தரு சாயந்திரம் நுஞ்சி வச்சு கூர்ச்சுனு வின்றுனாரு. கொந்தரு விமானாலு எக்கொச்சாரு, கொந்தரு பஸ்ஸுலு எக்கொச்சாரு, கார்லு எக்கொச்சாரு, ரயில்லு எக்கொச்சாரு, பாகா பொத்திக்கு கொந்தரு வச்சாரு. ஈ மோட்சபுரால்லோ மொதடி மோட்சபுரம் அயோத்திய அன்னமாட. இங்கே ரெண்டவது மதுரா. இது கூட உத்தரப்பிரதேசிலே யமுனா நதி தீரம்லோ உன்னது. பிருந்தாவனம் மதுரா ரெண்டும் கூட அத்தியந்த பவித்திரமைனட்டுவண்டி பிராந்தாலு. இங்க மூடவது மாயா அண்டே தானிக்கு இப்புடு ஹரித்வாரனு கூட பேரு. அசலு பேரு மாயா. ஸ்ரீ மகாவிஷ்ணு மொட்டமொதட வைகுண்டம் நுஞ்சி பூலோகம்லோக்கு பாதம் பெட்டின ஸ்தலம் அது. ஹரிக்கு பிரவேசுவாரம் அய்யிந்து கனக, பிரவேசிச்சடானிக்கு ஒரு தலுப்பு அய்யிந்து கனக ஆ க்ஷேத்திரானிக்கு ஹரித்வாரம் அனு கூட பேரு. இது மூடவ வரம். நால்கவது காசி க்ஷேத்திரம். இக்கடிக்கு இன்ச்சுமிச்சுக்க ஒரு மூணு நாலு கண்டல பிரயாணம்லோ மனம் அக்கடிக்கு வெள்ளகலுத்தோம். இது நால்கவ புறம் காசி. இங்க காசிக்கு வெள்ளடம் அண்டே அந்தகண்டே அதிருஷ்டம் மரொகட்லேது. அன்னி மோக்ஷபுரால்லோக்கு உத்தமோத்தம புறம் காசி க்ஷேத்திரம். காசியாந்து மரணாத் முக்தி. காசியாம் அண்டே காசியந்து அனர்த்தம் அன்னமாட. சப்தமி விபக்ததி. காசி நகரமுலோ மரணம் பொந்தித்தே சரீரம் விடிச்சு பெடித்தே எந்த பாபாத்முடைய முக்தி பொந்துத்தாடு. అందుకని కాశీలో మరణిస్తే మోక్షం. ఇంకా ఐదవ పురం కాంచీపురం, ఇదొక్కటి మాత్రమే దక్షిణ ప్రాంతంలో ఉన్నది, తమిళనాడులో ఉంది. కామాక్షీదేవికి ఏకాంబరేశ్వరుడికి కూడా నిలయం అది. ఇక ఐదవ పురం అయిన తర్వాత ఆరవది అవంతి. ఈనాడు దానిని ఉజ్జయిని అని కూడా పిలుస్తామని. ఇది కూడా మోక్షపురాలలో ఒక ఉత్తమ క్షేత్రం. ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు అనే పేరుతో ఒక జ్యోతిర్లింగ రూపంలో పరమేశ్వరుడు ఉన్నాడు. ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఏంటంటే, ఇది ఇటు మహాకాళేశ్వర జ్యోతిర్లింగమునకు నిలయం, మహాకాళి అనే పేరుతో అష్టాదశ శక్తి పీఠాల్లో ఉన్న అమ్మవారికి నిలయం. ఇది ఆరవ పురం. ఏడవ పురం ద్వారకానగరం. ఈ ద్వారకానగరంలో వచ్చే సంవత్సరం మేము ఎలాగో భాగవత సప్తాహం చేస్తున్నాం కనుక అప్పుడు మీరు రావచ్చు. ఐదవ మనువు రైవతుడను ఒక ఆయన ఉన్నాడు. ఈ రైవత మనువు కాలంలో ఇప్పుడున్న ద్వారకానగరం యొక్క శిథిలముల మీద ఒక నగర నిర్మాణం చేశాడు ఆయన. తర్వాత అది సముద్రంలో కొట్టుకుపోయింది. మళ్ళీ ఏడవ మనువు కాలంలో శ్రీకృష్ణుడు ద్వారకానగరాన్ని పునర్నిర్మాణం చేశాడు. ద్వారకానగరం అసలు పేరు కుశస్థలి. ఈ కుశస్థలీపురాన్ని పవిత్రం చేసి మళ్ళీ నగర నిర్మాణం చేశాడు. ఆ నగరం అంతా సముద్రంలో కొట్టుకుపోయేది. కానీ ఒడ్డున శ్రీకృష్ణుడు పాదం పెట్టిన తాత్కాలిక ద్వారక మిగిలింది. ఇది సప్తమోక్షపురాల్లో చివరిది. ఈ క్రమంలో మోక్షపురాలను చూస్తే కూడా వాడి జాతకం బాగుపడుతుందని శాస్త్రం. మళ్ళీ అందరూ వినాలన్నమాట, అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, ద్వారక, ఈ ఏడు మోక్షమిచ్చే పురాలు. అందులో ఇవాళ నుంచి మనం 7 రోజుల పాటు ఇక్కడ ఉంటున్నాం. ఆ పురమునకు అయోధ్య అంటే, ఇక్కడ పాంప్లెట్లు నా వెనకాతల బ్యానర్లో పొట్టిగా రాశారు, కానీ భాష రానివాడు పాంప్లెట్ రాస్తే అలా ఉంటుంది. అయోధ్య ఆకారాంత స్త్రీలింగం కనుక అయోధ్యానగరం అన్నారు. పర్వాలేదు, వ్యవహారంలో సామాన్యులకి పాండిత్యం లేకపోయినా భక్తి ఉంటే చాలు అని శాస్త్రం ఉంది. భక్తి కలిగిన వాడికి ఏ పాండిత్యం అక్కర్లేదు, వాళ్ళకి భగవంతుడు ఉన్నాడని నమ్మకం ఉంటుంది. పూర్వం శివుడు ఒక రాక్షసుని సంహరించి కైలాసానికి వచ్చాడు. దారి పొడుగుతా జనమంతా జై హో పరమేశ్వర దుష్ట సంహార రాక్షస సంహార అని పొగుడుతున్నారు. అందరూ పొగుడుతూ ఉంటే శివుడు వాళ్ళని ఆశీర్వదించాడు. చిట్ట చివరగా పార్వతీదేవి దగ్గరకు వచ్చాడు. అప్పుడు పార్వతి జనమందరూ విడిపోయాక వాళ్ళు వాళ్ళ రూములోకి సర్దుకున్నాక, ఏమండి జనమంతా మిమ్మల్ని ఎందుకండి పొగుడుతున్నారు అంది పార్వతీదేవి చంద్రశేఖరుణ్ణి. ఆ చంద్రశేఖరుణ్ణి అప్పుడు ఆయన పార్వతి అంత తేలిగ్గా తీసేసేవే పెట్టి, నన్ను నేను అంధకుడనే ఒక రాక్షసుణ్ణి సంహరించాను, రాక్షసుణ్ణి సంహరిస్తే మరి జనం పొగడాలి కదా, అందుకే పొగుడుతున్నారు ఈ జనమంతా అన్నట్టే. ఓహో, రాక్షసుణ్ణి చంపారు కాబట్టి మిమ్మల్ని జనం పొగుడుతున్నారా, ఇంతకీ మీరు ఏ రాక్షసుణ్ణి చంపారండి అంటే అంధకుడనేవాడిని చంపాను అన్నాడే. వాడిని ఎలా చంపారండి అందావిడ. వాడిని చంపడానికి శూలము కత్తి ఇవేం అవసరం లేదు, ఆ దుర్మార్గుడి కాలితో ఒక్క తొక్కు తొక్కి చంపేశాను అన్నాడు. ఇంత చేసి కాలితో తొక్కి చంపాను అన్నాడ. అలాగా ఇంతకీ ఏ కాలితో తొక్కారండి అందావిడ. వాడిని తొక్కడానికి కుడికాలు కూడా ఎందుకు, దిక్కుమాలని ఎడంకాలతో తొక్కి చంపేశాను అన్నాడు ఈయన. ఎడంకాలు ఎవరిదండి అందావిడ. వెంటనే చంద్రశేఖరుడు ఒక క్షణాలు వండిపోయాడు. ఎడమకాలు ఎవరిది, ఎంతకి పార్వతిది, శివుడు అర్ధనారీశ్వరుడు కదా, కుడికాలే శివుడిది, ఎడంకాలు పార్వతిది. అప్పుడు ఆయన సర్దుకుని నీదే అన్నాడు, ఎడంకాలు నాది, నేను తొక్కి చంపింది నేను, ఈ జనం మిమ్మల్ని ఎందుకు పొగుడుతున్నారండి అంది. అప్పుడు శివుడు, నా పుణ్యం వల్ల నన్ను పొగుడుతున్నారు, నువ్వు భార్య అవడం వల్ల పుణ్యైర్యసో లభ్యతే అన్నాడు. శంకరాచార్యులు వారు రాసిన శ్లోకం అన్నమాట ఇది. నా పుణ్యం, నువ్వు నా భార్య అయ్యావు, పని అంతా నువ్వు చేస్తావు, జనం నన్ను పొగుడుతారన్నట్ట. అలా ఆవిడ చేస్తుంటే ఈయన పొగుడుతున్నారు జనం. కాబట్టి ఆయన ఏదో పుణ్యం చేసుకున్నాడు కదా, కీర్తి పొందాడు కదా. కాబట్టి ఒక్కొక్కసారి చాలామందికి తెలియదు, కానీ ఇప్పుడు ఉదాహరణకు ఆయన మొహం నేను చూస్తాను ఆవిడ లేకపోతే, అవునా, భవానీ వల్లభుడు కాబట్టి ఆయనకి గౌరవం. ఆ విషయం ఆయన మర్చిపోయి అంటాడు అనుకోండి, అదో అమాయకత్వం. మీరందరూ రేపటి నుంచి ఏం చేయాలన్నమాట, భార్యల్ని గౌరవించండి అయ్యా పంచాగ్నుల వారు. భార్య పక్కన ఉంటేనే భర్తకి గౌరవం. ఆవిడ వల్ల జీవితంలో ఎవరైనా పైకి వచ్చినా అధపాతాళానికి వెళ్ళినా,
కాబట్టి ముందు భార్యామణిని గౌరవిస్తే జీవితం బాగుపడుతుంది అని ఆదిశంకరుడంతటి వాడు అద్భుతంగా రాశాడు ఒక శ్లోకాన్ని. అందుకని అయోధ్య రాగానే మొట్టమొదట నేర్చుకున్న సత్యం ఏమిటంటే స్త్రీమూర్తిని ముందు గౌరవించవలెను, భార్య వల్లే భర్తకి జీవితంలో ఒక పరమార్థం ఏర్పడుతుంది. ఆ విషయాన్ని రామచంద్రుడు మనకి నిరంతరం సీతాదేవి కోసం తపించిపోవడం ద్వారా నేర్పాడు. ఆయనకి రామ అని పిలవడం కంటే సీతాపతి అని పిలిస్తే ఇష్టమట. సీతాపతే నాపై దయరాదా, పూర్వం అందరూ అలాగే అనమాట. ఓ జానకి వల్ల కాపాడు అంటే తొందరగా కాపాడతట ఆయన. రామ రక్షించు అనడం కంటే జానకి వల్లభ, సీతా వల్లభ, మైథిలి వల్లభ అంటే ఆయనకి ఎక్కడ లేని ఆనందం వస్తుందిట. భార్య నామంతో ప్రసిద్ధికి ఎక్కాలని ఏ భర్త అయినా అనుకుంటాడు. అటువంటి రామచంద్రుడు 11,000 సంవత్సరములు ఈ అయోధ్యా నగరాన్ని పరిపాలించాడు. ఎంతకాలం పరిపాలించాడు ఆయన? 11,000 సంవత్సరములు, ఒకరోజు కాదు. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ భ్రాతృభిః సహితః శ్రీమాన్ రామో రాజ్యమకారయత్ అని పట్టాభిషేకంలో వాల్మీకి మహర్షి యుద్ధకాండలో రాశాడు. దశవర్ష సహస్రాణి అంటే 10,000 సంవత్సరములు. దశవర్ష శతాని చ, దశవర్ష శతము అంటే అర్థమైందిగా 10,000. 10,000 అంటే ఎంత? 1,000. ఇందాక ఏమన్నాడు? 10,000 మరియు 10,000 కలిపితే ఎంత? 11,000 సంవత్సరములు. రామచంద్రుడు ఈ అయోధ్యా నగరంలో సింహాసనం మీద కూర్చుని భ్రాతృభిస్సహిత సోదరులతో కలిసి, మళ్ళీ సోదరుల్ని విడిచిపెట్టి కాదు, అన్నదమ్ములతో కలిసి రాజ్యం అకారయత్, రాజ్యమును పరిపాలించను. అటువంటి రాముడికి శ్రీమాన్ అని ఒక బిరుదు తగిలించాడు వాల్మీకి. అంటే ఆయన రాజ్య పరిపాలనలో సంపదలు ఉన్నాయి. రాముడు సంపదలతో రాజ్య పరిపాలన చేశాడు కానీ ఓవర్ డ్రాఫ్ట్తో దరిద్రంతో రాజ్య పరిపాలన చేయలేదు. రాముడి రాజ్యంలో ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోలేదు. రాముడి రాజ్యంలో కబ్జాలు చేయడాలు లేవు. రామాయణంలో కథలు అక్కడక్కడ మీకు తెలుసు కనుక అయోధ్య వైభవాన్ని మీకు ఈ 7 రోజుల్లో నేను అందిస్తున్నాను. ఈ క్షేత్రం యొక్క విధానం తెలుసుకోండి. ఇది మామూలు నగరానికి కాదు, ఇవాళ మీరు వచ్చింది మహానగరానికి వచ్చారు. సప్తమోక్షాలలో ఒక ఉత్తమపురానికి వచ్చారు. దీనికి అయోధ్య అని పేరు. ఏ యోధుడు దీన్ని జయించలేడు. రాముడి మీద భక్తి లేకపోతే ఈ నగరాన్ని సర్వనాశనం చేసే శక్తి ఎవరికీ లేదు. సాధించటమునకు యోధునికి వీలు కాదు గనక అయోధ్య అన్నారు. శత్రువులు సాధించడానికి వీలు కాని మహానగరం. శత్రువులు అంటే ఏ శత్రువులు? బయటున్న శత్రువుని మనం ఎలాగైనా పడగొట్టగలుగుతాం, కానీ మనలో 6 శత్రువులు ఉన్నాయి. ఈ శత్రువుల్ని జయించడం చాలా కష్టం. ఆ శత్రువులు కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. కోరికలు లేకుండా ఎవడుంటాడు? ముందుగా అయోధ్య పెడితే చాలండి, ఒక్కసారి జీవితంలో అయోధ్య చూస్తే చాలంటాడట. ఇది ఒక కామం, ఒక కోరిక. తీరా అయోధ్య వచ్చాక, అయోధ్య వచ్చాకనండి మంచి రూమ్ ఉంటే బాగుండండి, 7 రోజులు శుభ్రంగా కూర్చుంటే బాగుండు అనిపిస్తుంది. తీరా రూమ్ ఇచ్చాక, రూమ్ అనుకున్నాం కానీ ఏసీ రూమ్ ఉంటే బాగుండండి. సరే, ఏసీ రూమ్ కూడా ఇచ్చారు. నేను మాత్రమే ఉంటే బాగుండని విడిగా వచ్చినవాడు అనుకుంటాడు. మొగుడు పెళ్ళలు వచ్చిన వాళ్ళు ఏదో ఇంట్లో ఎప్పుడు ఇళ్లలో ఖాళీ హతుక్కు తిన్నట్టు ఇంట్లో ఎప్పుడు కొట్టుకు తెచ్చిపోతారు. ఇక్కడికి వస్తే మాత్రం మా మొగుడు పెళ్ళాలకి సెపరేట్గా రూమ్ ఇస్తే ఇంకొంచెం బాగుండని అనిపిస్తుంది. ఈ భార్యాభర్తలిద్దరికి ఇచ్చాక మళ్ళీ ఇద్దరికీ మంచం కూడా ఉంటే బాగుండు, కింద పడుకోలేం కదా మళ్ళీ, మన శరీరాలు మన మాట వినవు. తీరా కూర్చున్నాక భోజనం కూడా రూముకే వస్తే బాగుండనే కామం. ఈ కామం అంతకంతకి పెరుగుతుందిట. ఈ దిక్కుమాలిన కామం ఉన్నదే, దీన్ని ఎవడు అదుపులో పెట్టడు. మీరు ఎన్ని సౌకర్యాలు కలిగించండి, ఎన్ని చెయ్యండి, ఏదో ఒక లోటు చూపిస్తూనే ఉంటుంది. అందుకే ఇయాతి మహారాజు గారు, ఇయాతి లాంటి రాజు భాగవతంలో 9వ స్కంధంలో నజాతు కామ కామానాం ఉపభోగేన శామ్యతి హవిష కృష్ణవర్తివేవ భూయేవాభివర్ధతే అన్నాడు. కోరికలు తీర్చుకునే కొద్దీ ఇంకా ఇంకా పెరుగుతాయి. ఈ కోరిక తీరితే ఇక అయిపోయింది అనుకోవడం లేదట. ఒక కోరిక తీరితే ఇంకో కోరిక, ఆ కోరిక తీరితే ఇంకో కోరిక, అలా కోరికలు పెరుగుతూనే ఉంటాయి. ఎలాగా అంటే కృష్ణవర్త్మ హవిష ఇవ అగ్నిలో నెయ్యి పోయండి. రేపు పొద్దున యజ్ఞం చేస్తున్నారు అనుకుంది ఎవరు, యజ్ఞకొండంలో అగ్ని చల్లారాలంటే నీళ్లు పోయాలి. నీరు బదులుగా నెయ్యి పోస్తే అగ్ని ఏమవుతుంది? భగ్గున మండుతుంది. నేయి పోసే కొద్దీ మంట ఎలా మండుతుందో కోరికలు అనేటటువంటి మంట తీర్చుకునే కొద్దీ పెరుగుతుందట. కోరికలు తీర్చుకోవడం నెయ్యి, మన కోరికలు ఒక అగ్ని, ఇవి తీరడం అంటూ ఉండదు. నాకు ఓ మంచి శిష్యుడు ఉండేవాడు, చాలా ఐఏఎస్ ఆఫీసరు. గురువుగారు, నేను రిటైర్ అయిపోతే మీతో యాత్రకు వస్తానన్నాడు ఆయన. రిటైర్ అయిపోయిన వెంటనే ఈ రోజు నుంచి నేను కుటుంబాన్ని వదిలి మీతో యాత్రకు వస్తానంటే నేను నిజమైన అన్నాను. ఆయన రిటైర్ అయ్యాడు. మరి మాతో యాత్రకు రాలేదేమో అన్నాను. ఏం చేయనండి, రిటైర్ అయ్యానండి, కానీ మా అబ్బాయి అమ్మాయి అమెరికాలో ఉంటారండి, వాళ్ళు 6 నెలలు మా దగ్గర ఉండమంటారండి. అమ్మాయి దగ్గర 6 నెలలు, అబ్బాయి దగ్గర 6 నెలలను, ఎందుకంటే కోడలు కడుపుతో ఉంది, తప్పదండి అన్నారు. సరే, 6 నెలలు అయ్యాక వస్తారంటే 6 నెలలు అయ్యాక వచ్చారు. ఈ 6 నెలల్లో ఇల్లు తాళం పెట్టెళ్ళారట, అందుకని అది బాగు చేయడానికి మళ్ళీ టైం పట్టిందట. హైదరాబాద్లో కేపీహెచ్బీ దగ్గర ఎక్కడ ఉంటారట, అందుకని కొంచెం బాగు చేయించుకుని మీతో వద్దాం అనుకుంటున్నామండి అన్నారు. అక్కడికి అదయ్యింది. అదయ్యిన తర్వాత కొన్ని బాగు చేత అయిన తర్వాత వస్తారంటే ఎండలు మండిపోతున్నాయి కదండి, మీతో యాత్రకు వస్తే అందులో యూపీలో ఎండలు మండుతాయి కదండి, మీరేమో ఏసీ రూమ్ ఇస్తారేమో ఎవరో తెలియదు కదండి అన్నాడు. ఇలా 3 ఏళ్ల నుంచి ప్రతి సంవత్సరం యాత్రకు వస్తాను, రిటైర్ అయ్యా కానీ వాడైన. ఆ తర్వాత ఇంకా పనులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ 3 ఏళ్లుగా ఆయన రాలేదు. ఈలోపు మొన్న లెట్టర్లో పడిపోయాడు, మోకాలు విరిగింది, ఇంకా జీవితంలో రాలేడు. అంటే మనం ఎవరితో అసత్యం ఆడుతున్నాం, మనకి తెలియకుండానే ఇది అయ్యాక అది, అది అయ్యాక ఇది అనుకుంటా, ఇది ఉట్టి భ్రమ. అందుకే ఎప్పుడు చెయ్యవలసిన పని అప్పుడే చేయాలి. కాళ్ళు కరేసో ఆసు కరై, ఆసు కరయ్యతో అప్పు పల్లవే పరలయో హోయగి బహురిక రోగే కబ్బన్నాడు కబీర్ దాస్. రేపు చెయ్యాలి అనుకున్న పని ఈరోజే చెయ్యాలి, ఈరోజు చెయ్యాలనుకున్న పని ఈ క్షణమే చెయ్యాలి. రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అంటే నువ్వు ఉండవు, రేపొద్దున ఎప్పుడు ఏ క్షణం ఎలా ఉంటుందో మనకేం తెలుసండి. నెక్స్ట్ ఇయర్ అనే మాట మన డిక్షనరీలో ఉండదు. ఆ తర్వాత దైవానుగ్రహం ఉంటే బతుకుతాం, లేకపోతే లేకపోవచ్చు, ఏమైపోతాం మనకి తెలియదు. అందుకని ఎప్పుడు చేయాలనుకున్న పని అప్పుడు తక్షణం చేయాలట. శిబి చక్రవర్తి బంగారం దానం చేయడానికి బాగా ప్రసిద్ధికి ఎక్కాడు. ఆయన ప్రతి అమావాస్య నాడు, అందులో ముఖ్యంగా గ్రహణం వస్తే మాత్రం ఆయన చేసినంత బంగారం దానం ఎవరో చేయరు. ఒకసారి ఆయన ఒంటికి నలుగు పెట్టుకుని స్నానం చేస్తున్నాడు. నలుగు పెట్టుకోవడానికి ఆయన దగ్గర ఒక బంగారపు గిన్నె ఉంది. ఈ బంగారపు గిన్నెలో నువ్వుల నూనె పూసుకొని, ఆ నువ్వుల నూనె ఒంటికి పూసుకొని బాగా నలుగు పెట్టుకొని శిరస్నానం చేయాలనుకున్నాడు ఆయన. ఆయన చేతిలో ఉన్నది బంగారపు గిన్నె, కుడి చేతిలోకి నూనె పోసుకుంటున్నాడు. ఇంతలో బ్రాహ్మణుడు వచ్చి భిక్షాందేహి అన్నట. ఎడం చేతిలో ఉన్న నువ్వుల నూనెతో ఉన్న బంగారపు గిన్నె తక్షణం కుడి చేతిలో పెట్టేశాడు ఆయనకి. అప్పుడు ఆయన అన్నాడు, దానం ఎప్పుడు ఎడం చేత్తో చెయ్యకూడదు, ఎడం చేత్తో పుచ్చుకోకూడదు. మీరు ఎడవ చేతిలో ఉన్న గిన్నె కుడి చేతిలోకి మార్చుకొని నాకు దానం చేస్తే దానం చేసిన ఫలితం వచ్చేది కదండి, సువర్ణ దానం ఓ బ్రాహ్మణుడికి దానం చేసిన ఫలితం వస్తుంది కదా అంటే, వారి పిచ్చాడా, ఈ ఎడమ చేతిలో ఉన్న గిన్నె కుడి చేతిలోకి మార్చుకునేలోపు గిన్నె ఇవ్వకుండా నొక్కేద్దామని నాకే అనిపించవచ్చు, నా బుద్ధి ఎలా మారిపోతుందో తెలియదు. అందుకే దానం చెయ్యాలనుకున్నప్పుడు తక్షణం చేసేయాలట. ఇంకా వారం వర్జ్యం రేపు అని ఆలోచించకూడదు. ఏమో తర్వాత ఏం జరుగుతుందో, నా మనస్సే మారచ్చు, నేను ఉండకపోవచ్చు, గిన్నె ఉండకపోవచ్చు, నీవే ఉండకపోవచ్చు అన్నాడు. జ్ఞానులు ఎప్పుడు అలాగే చేస్తారు, మంచి పని అనేది తక్షణం చేసేస్తారు. అందువల్ల ఏమవుతుందంటే మంచి పనుల దగ్గరికి వాయిదా వేయకూడదు. తీర్థయాత్రలు చేయాలనుకుంటే వెంటనే చేయాలి, లేకపోతే ఆ కోరిక అలాగే ఉంటుంది. ఇంతకీ శత్రువుల్లో మొదటిది ఈ కామము, కోరిక. మంచి కోరిక అయితే నీకు మిత్రుడు, చెడ్డ కోరిక అయితే శత్రువు. దీన్ని జయించడం చాలా కష్టం. రెండవది క్రోధం. కామము తీరకపోతే అది క్రోధంగా పరిణమిస్తుంది. ఉదాహరణకి వేళకి అన్నం రాలేదనుకోండి, మీకు అన్నము తినాలనే కోరిక తీరకపోవటం వల్ల అది కోపమై ఇతరుల మీదకి దాడి చేస్తుంది. అంటే ఈ కామము కోరిక తీరకపోతే అది క్రోధం అవుతుంది. క్రోధం ఇంకా పెద్ద శత్రువు. క్రోధమ తపము జర్రచును, క్రోధమ అణిమాదులైన గుణముల వాపును, క్రోధమ సకలం గుణకు బాధియగును క్రోధిగా తపస్సుకి జన్నే. క్రోధం తపస్సుని పాడు చేస్తుంది. అష్టసిద్ధులు కేవలం కోపం వల్ల నాశనం అయిపోతాయి. ఇంత ఎందుకు? క్రోధం అన్నిటినీ పాడు చేస్తుంది. అందుకే జ్ఞానులు ఎప్పుడూ క్రోధం పొందరు. ఎంత వీలుంటే అంత శాంతంగా ఉండాలట. శాంతంతో ఏదైనా సాధించగలుగుతామండి. అందువల్ల మీకు ఏదన్నా ఒక తేడా వస్తే, అయ్యా ఇలా చేస్తే బాగుంటుందండి అని అడిగితే తక్కిన వాడు తక్షణం సర్దుకుంటారు. రూపిస్తానన్న ఇవ్వలేదు అని ఎగిరితే ఆయన ఇంకా ఎగురుతాడు. అప్పుడు ఏమవుతుంది? కార్యక్రమం పాడైపోతుంది. అవునా? సహనంతో సాధించడం చాలా అవసరం. ఈ జీవితంలో పెద్దగా నేర్చుకున్న వాళ్ళం మేము. ఒకవేళ నేర్చుకోకపోతే ఇదే అమెరికాలో అయితే తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తాడు. పొరపాటున అక్కడ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఎగిరేమా, మన పని అయిపోయినట్టే. కాబట్టి అనుక్షణము క్రోధం అనే శత్రువుని జయించాలి. మూడవది లోభం. ఎంత డబ్బున్నా ఖర్చు పెట్టలేరు కొంతమంది. వాళ్ళ జీవితంలో చూస్తూ చూస్తూ ఇతరులకు ఒక రూపాయి ఇవ్వలేరు. వాడి దగ్గర లక్షలు ఉంటాయి, కనీసం మంచినీళ్ళు కూడా తాగలేడు వాడు. అలాంటి పిసిడి కొట్టేళ్ళు ఉన్నారు. మీకు ఉదాహరణ చెప్పనా? నేను ఎరిగిన ఓ పండితుడికి ఇంటి నీళ్ళు కనీసం 1000 పంచెలు ఉన్నాయి. కానీ ఎప్పుడు కుళ్ళిపోయిన గుడ్డే కట్టుకుంటాడు, అలుగుగుడ్డే కట్టుకుంటాడు. ఏమయ్య అంటే ఆ గుడ్డ రేపు కట్టుకుని దాచుకుంటానండి అంటాడు. ఈలోపు మొత్తం ఈ ఇంట్లో ఉన్న పంచెలన్నీ చెదబట్టి పాడైపోయాయి. ఆయన ఒక్క పంచి కొత్తది కట్టుకోవడం నేను చూడలేదు. నేనేమో కొత్త వస్తువు వస్తే వెంటనే కట్టేసుకుంటాను. నేను రేపు లేదని దాచుకోలేను. నేను నా బలహీనత నాది. ఆయన జీవితంలో కొత్త పంచి కట్టుకోకుండానే చివరికి మూలన పంచన పడ్డాడు. ఆయనకి ఈ పంచి కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ లోభం ఇంకా దాచాలి, ఇంకా డబ్బు కావాలి, ఈ వస్తువు కావాలనే లోభము మూడవ శత్రు. ఆ తర్వాత అది మోహం. మోహము అంటే నావాడు నాది అనే తత్వమునకు మోహము అని పేరు. అది లేకుండా ఎవడుంటాడు ఈ లోకంలో? ఎవడైనా. అందువల్ల మోహము అంటే నాది నేను అనే ఒక గొప్ప అనే భ్రమ. ఈ భ్రమ నుంచి బయటపడాలి. నిజానికి ఇందులో ఎవ్వరూ నావాళ్ళు లేరు. కొంతమందిని చూస్తే నా భార్య లేక నా భర్త, నా ఇల్లు, నా డబ్బు. ఈ భ్రమకి మోహము అని పేరు. ఇందు నుంచి బయటపడటం మరొక గొప్ప జ్ఞానం. ఐదవది మదము. నేను గొప్పవాణ్ణి, నేను మంచి ఆఫీసర్ని, లేకపోతే నేను గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ని, లేకపోతే నేను ఐపీఎస్ ఆఫీసర్ని, లేకపోతే నేను ఏదో హెచ్ఎంని. మా నాన్నగారి దగ్గరకు ఒక ఆవిడ వచ్చి ఏమనుకుంటున్నారు, నేను రిటైర్డ్ హెచ్ఎం అంది. కూర్చోమ్మ పిచ్చమ్మ అన్నారు. ఏం హెచ్ఎంఓ కాదు, పిచ్చమ్మో ఉంది. ఇక సర్వీసులో ఉన్నవాడికి దిక్కు, లేకపోతే రిటైర్ అయ్యే దిక్కు ఏంటండి? మనం పదవిలో ఉంటే కూడా ఇవాళ ఎవడో పట్టించుకోవడం లేదు. పదవిలో రిటైర్ అయ్యాక తర్వాత ఆ సంగతి అసలు మర్చిపోవలసిందే. అధికారాంతమునందు చూడవలదా అయ్య సౌభాగ్యములు అన్నాడు ఎప్పుడో తెరాలి రామకృష్ణుడు. అధికారంలోంచి ఒక్కసారి బయటకు వచ్చాక అయ్యగారి మొహం ఆయనకి ఇంట్లో భార్య కూడా చూడదట. కాబట్టి అంతో ఎంతో మనకి పదవి ఉండదనో ఇంకోటి ఉండదనో ఈ భయంకరమైన మదము నుంచి బయటపడాలి. ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఏ శక్తి లేదు, ఉన్న శక్తుల్లో ఈశ్వరుడి దగ్గరికి. అందుకే జ్ఞానులు తగ్గి ఉంటారు. అహంకారం ఇంకా పాతకాలపు అహంకారం కొంత ఉండి నేను ఫలానా వాణ్ణి, నాకు ఈ అందరూ ఈ పని చెయ్యాలి, నాకు అందరూ సేవ చేయాలనే కోరిక ప్రమాదకరం. కాబట్టి మన అహంకారములు విడిచిపెట్టి, మదము విడిచిపెట్టి నేను కూడా ఒక జీవిని అనుకోవాలి. ఈ మదము ఐదవ శత్రువు. ఆఖరిది మాత్సర్యం. ఇతరుల అభివృద్ధిని చూచి సహించలేకపోవటానికి మాత్సర్యం అని పేరు. ఇంత ప్రమాదకరమైన శత్రువు ఎక్కడా లేదు గనక ఆఖరిన దీన్ని చేర్చారు. తనకి లేకపోయినా ఇతరులకు ముందని ఏడవడానికి మాత్సర్యం అని. ఒక ఇంట్లో కరెంటు పోతే వెంటనే పక్కింట్లోకి వేసి తొంగి చూస్తాడు వాడు. పక్కింట్లో కూడా కరెంటు పోయిందండో పర్వాలేదు, వాడింట్లో ఉండి వీడింట్లో పోయిందా, ఇక ఆ బాధ అంత ఎంత కదా. మన ఇంట్లో పోయిందని బాధపడ్డం కాదు, పక్కింట్లో వాడికి కూడా పోతే మనకు ఆనందం అన్నమాట. పాపం ఒక పిల్లవాడికి చిన్న దెబ్బ తగలగానే వాళ్ళమ్మ, ఈ లోకంలో ఇంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ తగలలేదు, నా కొడుక్కి ఎందుకు తగిలింది బాబోయ్ అంటుంది ఆవిడ. అయ్యో మా కుమారుడు కూడా బాగుండాలని కోరుకోవాలి, కానీ నీ కుమారుడికి దెబ్బ తగిలింది కాబట్టి పక్కవాడకు కూడా తగలాలని కోరుకోవడం ఏమిటి? ఇది మాత్సర్యము అని పిలువబడుతుంది. ఈ ఆరు భయంకర శత్రువులు అడుగు పెట్టడానికి వీలు కాని పురము అయోధ్య. అందుకే దీనికి అయోధ్య అని పేరు. అంతఃశత్రువులు ఇక్కడికి ప్రవేశించవు. ఎప్పుడు కాలక్షేపాలకు వస్తే ఇవి ప్రవేశిస్తాయి. ఈ క్షేత్రం చాలా గొప్పది. సాక్షాత్తు మనువు చేత నిర్మింపబడిన క్షేత్రం. ఈ క్షేత్రంలోకి అడుగు పెడితే మనల్ని కామక్రోధాదులు ఏమీ చెయ్యవనే నమ్మకముతో కనుక అడుగు పెడితే ఆ భక్తులకు ఈ ఆరు శత్రువులు లోపలికి ప్రవేశించక ఇబ్బంది పెట్టక ఆనందం కలిగిస్తాయి. కాబట్టి రేపటి నుంచి నేను మిమ్మల్ని పరీక్షిస్తానన్నమాట. ఈ ఆరు శత్రువులు మీలో ప్రవేశిస్తున్నాయా లేవా? మీ శాంతం, మీ పవిత్రత గొప్పవైతే, మీకు రాముడి మీద భక్తి ఉంటే ఈ అంతఃశత్రువులు మిమ్మల్ని ఏం చేయలేవు. ఎక్కడన్నా తేడా వస్తే అప్పుడు మీరు సహజంగానే ఉన్నటువంటి లక్షణాలు బయట పెట్టుకుంటారట. భక్తితో అడుగు పెట్టిన వాడిని ఏ శత్రువు ఏమీ చెయ్యలేదు. అందుకే పోతన గారు భాగవతంలో ద్వేషరసాధ్య అయోధ్య, శత్రువులు సాధించడానికి వీలు కానిది గనుక, అంతఃశత్రువులు కామక్రోధాదులు మనస్సులో ప్రవేశించకుండా చేస్తుంది గనక ఈ క్షేత్రమునకు అయోధ్య అని పేరు పెట్టాను అంటాడు ఆయన. అటువంటి క్షేత్రం ఇది. ఈ క్షేత్రాన్ని మొట్టమొదట ఎవరు నిర్మించారు అది కూడా తెలుసుకోవాలిగా. ఈ క్షేత్రం ఎంత ఉంది, అయోధ్య ఎంత వైశాల్యం, ఎవరు దీనిని నిర్మించారు, ఎవరెవరు పరిపాలించారు, ఎవరి వల్ల ఈ మహిమ ఏర్పడింది. అత్యంత ప్రాచీన కాలంలో ఒకనొకప్పుడు అమ్మవారు జగన్మాత పార్వతీదేవి 9 రూపములు ధరించింది. ఈ 9 రూపములకు నవదేవతలు అని పేరు. ఈ నవదేవతల్లో ఒక రూపం ఉన్నది, దానికి చాముండ అని పేరు. చండాసురుడు ముండాసురుడు అని ఇద్దరు రాక్షసులు ఉన్నారు. చండుడు ముండు, చండహ ముండహ. అసురుడు అంటే రాక్షసుడు, చండ అని పేరు కలిగిన వాడు కనుక చండ అసురుడు చండాసురుడు, ముండ అసురుడు ముండాసురుడు. ఇద్దరు అతి భయంకర రాక్షసులు. వీళ్ళిద్దరూ ఒకేసారి ఒకే కత్తితో చంపబడితే తప్ప చావరట. ఒకే కత్తితో ముందు అన్నగారిని తర్వాత తమ్ముణ్ణి వెంట వెంటనే నరికితే వాళ్ళు చస్తారు. ఒకవేళ అన్నని చంపిన తర్వాత తమ్ముడిని చంపకుండా వదిలేస్తే వెంటనే మళ్ళీ చచ్చిపోయిన అన్నగారి తలకాయ అతుక్కుని బతుకుతాడు. తమ్ముడిని చంపిన తర్వాత మళ్ళీ అన్నని వెంటనే ఒకవేళ చంపకపోతే ఇద్దరులో ఎవరినైనా ముందో వెనకో వాళ్ళు బతుకుతారట. పైగా అది కూడా ఎలా చంపాలి, ఒక కత్తితో అన్నని చంపగానే ఈ కత్తికి రక్తం అంటుతుంది కదా, ఈ రక్తంతో కూడిన కత్తితో రెండో వాడిని చంపితేనే వాడి తల తెగితేనే ఇద్దరు ఒకేసారి గిలగిల కొట్టు చస్తారు, లేకపోతే చంపినవాడు చస్తాడు, వాళ్ళిద్దరూ బతుకుతారు. వీళ్ళకి వరం బ్రహ్మ ఇచ్చాడు. ఈ వరం బ్రహ్మ ఎవరికీ చెప్పలేదు, పైగా వాళ్ళు ఎలా చస్తారు అనే రహస్యం చెప్పలేదు. అందుకని అమ్మవారు వాడిని చంపడానికి ఒక భయంకర రూపం ధరించింది. ఆ రూపమునకు కాళీ అని పేరు. కాళీ అంటే నల్లనిది, కాలము అంటే నలుపు. నల్లని రూపం ధరించి ఒక పెద్ద కత్తి పుచ్చుకొని ముందు చండుని చంపింది, అదే రక్తంతో కూడిన కత్తితో వెంటనే తక్షణం ముండుని చంపింది. చండ ముండాసుర నిషూదిని అని అప్పుడు అమ్మవారికి పేరు వచ్చింది. ఈ చండుండి ముండుండి చంపడం వల్ల చండుడిలో ఉన్న చాని ముండాసురుడిలో ఉన్న ముండని కలిపితే చాముండ అనే పేరు అప్పుడు వచ్చింది. ఇందుకే చాముండ అంటే చండు ముండు అనే ఇద్దరు రాక్షసుల్ని చంపింది. అందులో చండు జీవాత్మస్వరూపుడు, మనకి ప్రతీక. ఈ జీవులలో ఉన్న అహంకారానికి ప్రతీక చండు. అహంకారం పరాకాష్ఠ గడితే అది ముండు. కాబట్టి చాముండ అనే శబ్దమునకు జీవుణ్ణి సంహరించి పరమాత్మలో కలిపినది అని అర్థం అన్నమాట. అటువంటిది జగన్మాత. అప్పటి నుంచి ఆవిడికి చాముండ అని పేరు వచ్చింది. దేవతలంతా ఆవిడ మీద పుష్పవర్షం కురిపించారు. అమ్మా జగన్మాత, ఈ యుద్ధం అయిపోయాక నిన్ను అభిషేకించే భాగ్యం ప్రసాదించు అని కోరుకున్నారు. యుద్ధం అయిపోయింది, మేము నిన్ను అభిషేకిస్తాం అనగానే అమ్మవారు యుద్ధరంగంలోనే ఒక గొప్ప సింహాసనం మీద కూర్చుంది. అది హేమ సింహాసనం, సువర్ణమయమైన సింహాసనం. అటువంటి సింహాసనం ఈ ప్రపంచంలో మరెక్కడా ఉండదట. నవరత్నములు తాపడము చెయ్యబడిన సింహాసనం, ధగధగ వెలిగిపోతున్న సింహాసనం. ఆ సింహాసనం మీద ఈ చండముండాసురుల్ని చంపిన అమ్మవారిని దేవతలు కూర్చోబెట్టారు. అమ్మవారి పాదాల మీద పువ్వులు పెట్టారు. అమ్మని అభిషేకించడానికి ముందు కామధేను అని పిలిపించారు. కామధేనువు అమ్మవారి శిరస్సు మీద పాలు కురిపించింది. కొంచెం జాగ్రత్తగా వినండి, ఈ కథ ఎందుకు చెబుతున్నారు గురువుగారు అనేది మీకు తెలియాలి. ముందు తెలిస్తే కానీ అయోధ్యలోకి వచ్చిన ఉపయోగం లేదు. ముందు క్షీరాభిషేకం చేశారు. సురభిక్షీరములతో అమ్మవారికి ఆపాదమస్తకం అభిషేకం జరిగింది. ఆవు అలా పాలు పోస్తూ ఉంటే అమ్మ శరీరం అంతా తెల్లగా మారిపోయిందట. చూస్తూ ఉండగా శరీరంలో ఉన్న నరుపంతా విరిగిపోయింది. కాళికగా ఉన్న రూపం కాస్త గౌరవర్ణంలోకి వచ్చింది. గౌరము అంటే తెలుపు, అందుకే అప్పటి నుంచి అమ్మకి గౌరీ అని పేరు. గౌరీ అంటే తెల్లనిది. ఈ ప్రపంచంలో ఆ రోజుల్లో కొద్దిమంది తెల్లగా ఉండేవారట. శివుడు తెల్లగా ఉండేవాడు. పాలతో అభిషేకం అయ్యాక అమ్మవారు గౌరీ తెలుపెక్కింది. ఆదిశేషుడు తెల్లగా ఉంటాడు, ఇంకా నారదుడు తెల్లగా ఉంటాడు, సరస్వతి తెల్లగా ఉంటుంది, ఇక నేను ఒకటి తెల్లగా ఉంటాను. ఇంత తెల్లగా ఉండేవాళ్ళు, ఇంత అందంగా ఉండేవాళ్ళు ఈ ప్రపంచంలో మరొకరు లేరట్లేదు.
ఈ విధంగా గౌరీ అయ్యింది. ఎప్పుడు పాలతో అభిషేకం చేశాక, లేక పంచామృతాలతో అభిషేకం చేశాక, లేక ఏదన్నా తేనెతో అభిషేకం చేశాక, ఆకర్ణ శుద్ధ జలంతో అభిషేకించాలి. మంచినీళ్లతో అభిషేకించకపోతే అభిషేకం మహాపాపము అని శాస్త్రం. అందులో ఏ జలం ఇతో అభిషేకించినా ఆకర్ణ శుద్ధ జలంతో అభిషేకించాలి. ఆలయాల్లో ఎప్పుడైనా అభిషేకం జరిగాక ఏ తేనెతోటో పంచామృతాలతోటో లేకపోతే కుంకన్ నీళ్లతోటో పసుపు నీళ్లతోటో పాలతోటో అభిషేకం చేశాక ఆఖరి మళ్ళీ ఏం చేయాలి? గంగాజలం, శుద్ధ జలం, స్వచ్ఛమైన మంచినీటితో అభిషేకించాలి. ఇప్పుడు అమ్మవారిని అభిషేకించడానికి వెంటనే వీళ్ళంతా వైకుంఠానికి వెళ్ళారు. విష్ణు పాదాల నుండి పుట్టిన ఒక అద్భుత తీర్థం ఉన్నది, గంగ. తులసీ సంయుత దైత్య చిత్పద రజస్తోమంబు కంఠ మహోజ్జలమై సర్వ కలుషములం బాపు దివిషద్గంగా ప్రవాహంబు. శ్రీమన్నారాయణుని పాదముల నుండి పుట్టింది, భూలోకానికి వచ్చింది, ఎంతోమంది పాపాలని ప్రక్షాళన చేస్తోంది. అందుకే నీకు ఏది బాగా ఇష్టమో అని విష్ణువుని జనమంతా అడిగితే నాకు ప్రపంచంలో గంగ కంటే ఇష్టమైనది మరొకటి లేదు అన్నాడు ఆయన. స్వయంగా విష్ణువు చెప్పిన మాట, గంగ అనే నది కంటే ఇష్టమైన జలం ఈ ప్రపంచంలో నాకు మరొకటి లేదు. ఎక్కడో దూరంగా ఉండి కూడా రోజు గంగా 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 అంటే గంగలో స్నానం చేసిన ఫలితం వస్తుందిట. గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వ పాపేభ్యః బ్రహ్మలోకం సగచ్చతి. రోజు మీ ఇంట్లో కూర్చుని గంగా 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 అనుకోండి, ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు? గంగా 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 అని తలుచుకోండి. మీ బాత్రూంలో ఉన్న నీళ్లతో స్నానం చేయండి, ఆ బాత్రూంలో నీళ్లు ఏడాది క్రితం ట్యాంకులో పట్టిన నీళ్ళైనా పర్వాలేదు. గంగా 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 అనుకుని ఈ నీళ్లతో స్నానం చేస్తే గంగానదిలో నిరంతరం స్నానం చేసిన ఫలితం వస్తుందిట. సర్వపాపేభ్య, ఆనాటి వరకు చేసిన పాపాలు ఉన్నాయిగా, ఒకటా రెండా, మానవులే పుట్టాక పాపాలు చేయకుండా పుణ్యాలే చేసేవాళ్ళు ఏదో మీలాంటి పుణ్యాత్ములు నలుగురు ఉంటే ఉండొచ్చేమో కానీ మూడొంతులు ఉండరు. మానవుడే పుట్టాక పాపం చేయకుండా ఎవడుంటాడు? అనేక రకాలైన పాపాలు చేస్తారు. ఈ సర్వపాపముల నుండి ముచ్యతే తక్షణం విముక్తి పొందుతాడు, బ్రహ్మలోకం సగచ్చతి మోక్షం కూడా పొందుతాడు. మానవుడు 10 రకాల పాపాలు చేస్తాడు. ఎన్ని రకాల పాపాలు? 10 పాపాలు. ఈ 10 పాపములకు దశవిధ మహాపాపములు అని పేరు. అందులో 3 పాపములు శరీరంతో చేస్తాం, 4 పాపములు మనస్సుతో చేస్తాం, 3 మాటలతో చేస్తాం. ఈ మాటలతో చేసే పాపములు మరింత పాపాలను కూడా వాచిక పాపములు అంటారు. ఈ వాచిక పాపాల్లో ఒకటి ఏమిటో తెలుసా? అసంబద్ధ ప్రలాపము, అసత్యములాడుట, పైశూన్యం. ఈ 3 నోటితో చేసే పాపాలు. అందులో పైశూన్యం అంటే ఏమిటనమాట? వీడి మీద వాడికి, వాడి మీద వీడికి లేని పోలు చెప్పడం అనమాట. హాయిగా భార్యాభర్తలు కలిసి ఉన్నారు అనుకోండి, నాగేశ్వరరావు గారు వాళ్ళు ఆవిడ హాయిగా సుఖంగా కలిసి ఉంటే వెళ్ళి, ఇదిగో మీకు తెలియదేమో నాగేశ్వరరావు గారు ఇంకో 2వ పెళ్లి చేసుకున్నట్ట అని ఆవిడకి చెప్తే ఆవిడ ఏమైపోతుంది? రేపొద్దునా లేనిపోయినాడు కొండాలు ఆయన చూస్తే నోట్లో వేలెడితే కొరకలేనట్టు అంటే అమ్మాయి కొండి పట్టుకుని ఈ మాట అనకూడదు కదా. అలాగే కొంతమంది వాళ్ళకి ఏదో కాలక్షేపం అనమాట, లేనిపోయిన అసంబంధాలు చెప్పడమే. దానికి పైశూన్యము అంటే నేరములు చెప్పుట, కొండెములు చెప్పుట అని పేరు. ఇది వాచిక పాపాల్లో మొదటిది. 2వది ఏమిటనమాట? అసత్యం, సత్యం పలకకుండా ఉండడం, అక్కడ ఉన్నది ఒకటి, వీడు చెప్పేది ఒకటి. ఇక 3వది అసంబద్ధ ప్రలాపం, అంటే ఏం మాట్లాడుతున్నాడో తెలియకపోవడం, వాడి వాక్కు మీద నియంత్రణ లేకపోవడం. ఏమండి నిద్ర లేచారని అడుకోండి, నేనండి సైలెంట్లో పెట్టానండి, పెట్టి పడుకున్నానండి, పడుకున్న తర్వాత లేచానండి, మా ఆవిడ లేపిందండి, కాఫీ ఇచ్చిందండి, రైల్వే స్టేషన్కి వెళ్ళానండి, నడిచానండి, ఇదంతా ఎందుకండి? ఇది దీనికి అసంబద్ధ ప్రలాపం అంటారు, ఇది కూడా పాపంట. కాబట్టి ఎప్పుడైనా మీకు ఎవరన్నా ఫోన్ చేసి అడిగితే డైరెక్ట్గా కొండ బదులు కొట్టినట్టుగా మీరు నిద్రలో ఉన్నారా మెరుకుగా ఉన్నారంటే లేచానని చెప్పండి. ఇక దీనికి వెనక ముందు 1/2 గంట ఉపోద్ఘాతం వద్దు. ఏమండి మీరేం ప్రోగ్రామ్ చేస్తున్నారండి? మేము అయోధ్యలో ఉపన్యాసం పెట్టిస్తున్నామండి, అంతేగాని మేము అక్కడ పెడదాం అనుకున్నామండి, ఇక్కడ పెడదాం అనుకున్నామండి, అది అవ్వలేదండి, ఇదంతా అనకూడదట. ఇది కూడా అసంబద్ధ ప్రలాపం. అసంబద్ధ ప్రలాపం కూడా ఒక పాపం అన్నాడు. నేనల్లా, మీరు చూడండి, నేను చెప్పేవన్నీ శాస్త్రములు లేకపోతే మళ్ళీ నేను జీవితంలో పురాణం చెప్పను. ఇది కాశీఖండములో దశహర అనే పాపాల పదింటి గురించి చెప్పారు. ఈ పది విధములైన మహాపాపములను సర్వపాపములను పిలుస్తారు. ఈ పాపములు పోవాలంటే ఏం చేయాలంటే ఇంట్లో కూర్చుని గంగా గంగా అనుకున్న చాలు. నిజానికి గంగలో స్నానం చేస్తే ఈ పాపాలు పోతాయి, కానీ అందరం గంగలోకి వెళ్ళలేము, అందరం కాశీ వెళ్ళలేము, అందరం ప్రయాగ వెళ్ళలేము, అందరం ఏ హరిద్వారో వెళ్ళలేము. అయ్యే హైదరాబాద్లో కూర్చుని ఒప్పల్లో కూర్చుని కూడా గంగానది స్నానం చేసిన ఫలితం పొందాలంటే ఏం చేయాలి? ఇంట్లో కూర్చుని గంగా 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 అనుకుంటే చాలు. ఎన్ని వేల యోజనముల దూరంలో ఉన్న సమస్త పాపముల నుండి తక్షణం విముక్తి పొందుతాం. అది గంగకున్న గొప్ప శక్తి అన్నమాట. ఎంత గొప్పదో ఆ శక్తి ఆలోచించండి. మనకి ఈ క్షణంలో మీరు గంగా గంగా అనుకుంటే ఈ క్షణం వరకు చేసిన పాపాలు పోతాయి, ఇంటికి వెళ్ళి కొత్త పాపాలు మళ్ళీ చేసుకోవచ్చు, మళ్ళీ ఇంటికి వెళ్ళాక గంగా గంగా అనుకోమన్నారు, అంతే కదా. అటువంటి గంగ అంటే నాకు ఇష్టం, అందువల్ల గంగని మించిన జలం లేదు అన్నాడు విష్ణువు. ఇప్పుడు దేవతలు ఆ విష్ణువు దగ్గరికి వెళ్ళి వైకుంఠంలో ఉన్న విష్ణు పాదాలు ఉన్న దగ్గర ఉన్న గంగని ఓ బంగారు పాత్రలో పట్టి తీసుకొచ్చారు. అమ్మవారిని సింహాసనం మీద కూర్చోబెట్టారని చెప్పాంగా. పంచామృత స్నానం, ఆవు పాలతో స్నానం అయిపోయి కూర్చున్న అమ్మ దగ్గర చకచక అడుగుపెట్టి కుండలో ఉన్న బంగారు కుండలో ఉన్న గంగాజలాన్ని ఆవిడ మీద పోశారు. ఆవిడ శరీరం మీద నుంచి ఇందాక వచ్చిన ఆవు పాలు, అమ్మ శరీరంలో నుంచి వచ్చిన నల్లని రంగు, ఇప్పుడు కొత్తగా పోసిన గంగాజలం ఒక రకమైన ఎరుపు జలం. అది ఈ ఎర్రని గంగ, ఈ ఎరుపు గంగాజలము, ఆవు పాలు, అమ్మవారి శరీరపు నలుపు రంగు, ఈ మూడు ఒక విచిత్ర వర్ణంలో నేల మీద పడ్డాయి. ఆ మూడింటిని కలిపి సరయూ అన్నారు. మూడు రంగుల యొక్క కలయిక అన్నారు. అమ్మ యొక్క కాలవర్ణం నీలవర్ణం, అమ్మ శరీరం మీద పడిన తెల్లరంగం శ్వేతవర్ణం, గంగాజలపు వర్ణం, ఈ మూడింటిని కలిస్తే ఉన్న రంగుని ఏమంటారు? సరయూ అనే ఊకారాంత స్త్రీలింగ శబ్దం అయ్యింది. వెంటనే వాడు సరయూ సరయూ అన్నారంటే మూడు రంగుల కలయిక అని. ఆ సమయంలో శివుడు వచ్చాడు. జగన్మాత, నీ శరీరం మీద నుంచి వచ్చిన పవిత్రమైన అభిషేక ద్రవ్యాలు ఇవి, కలియుగాంతం వరకు భూలోకంలో వీటిని ప్రవహింపజేసి మానవుల్ని అనుగ్రహించు అని కోరగా, ఓ జలాల్లారా, మీరు భూలోకంలో సరయు అనే పేరుతో నదీ రూపంలో ప్రవహించండి, ప్రవహించి గంగానదిలో కలిసిపోండి, గంగానదికి ఉపనదిగా మీరు ప్రవహించి గంగలో కలవండి, మీ జలములలో సంకల్పపూర్వకముగా స్నానము చేసిన వారందరినీ ఉద్ధరించండి, వారికి ఉన్న కుటుంబ సమస్యలన్నీ తొలగించండి అని జలాన్ని పంపింది. అదిగో అదే ఇప్పుడు మనం పొద్దున స్నానం చేసిన, రేపు మీరు చెయ్యబోతున్న నది సరయూ నది. అలా నది అమ్మవారి శరీరం నుంచి అభిషేక రూపంలో ప్రవహించింది. ఇప్పుడు ఆ సరయూ నది కలియుగాంతం వరకు ప్రవహిస్తూనే ఉంది. గౌరీదేవి శరీరం నుంచి పుట్టి గంగానదిలో కలిసిపోతూ కొంత దూరం వెళ్ళాక గంగలో కలుస్తుంది. అక్కడే కొంత దూరం వెళ్ళాక తమసా నది ఉన్నది. ఇక్కడ మీరు రేపు ఎప్పుడైనా అయోధ్య నుంచి కాశీ వెడితే దారిలో వాల్మీకి మహర్షి తపస్సు చేసి రామాయణం రాసిన తమసా నది కూడా కనపడుతుంది. ఇటు తమసా ఇటు సరయు ఈ రెండు గంగలో కలిసి కొంత ప్రయాణించాక యమునా నది ప్రయాగలో కలుస్తుంది. అక్కడి నుంచి యమునను కూడా కలుపుకొని కాశీకేసి వస్తుంది. కాశీ నుంచి ప్రవహించి ఇటు బీహారు అటు కలకత్తా వైపు వెళ్ళిపోతుంది. అంత గొప్పది గంగ అంటే. ఇప్పుడు గంగకి ఇవన్నీ ఉపనదులు. ఈ దివ్య నది ముట్టుకుంటే, ఈ దివ్య నదిలో ములిగితే మహాపాపాలు తొలగించుకుని మహాపుణ్యం పొందుతాయంట. అంత గొప్ప నది ఈ నది. కలియుగాంత వరకు ప్రవహిస్తుంది. ఒకనొకప్పుడు సూర్యభగవానుడు అదితికి కశ్యపుడికి కొడుకై పుట్టాడు. ఇప్పటివరకు మీరు నది గురించి తెలుసుకున్నారుగా, సరయు నది ఎలా వచ్చిందో తెలుసుకున్నారుగా, మరి ఇప్పుడు అయోధ్యలో వచ్చిందో తెలుసుకోవాలి కదా. అది తెలుసుకుంటే తక్కిన కథలు మనకు తెలుస్తాయి. ముందు నది తెలుసుకున్నాం, అది ఎలా పుట్టిందో. ఈ నది తీరంలో ఆవిర్భవించిన అయోధ్య నగరం యొక్క ఆవిర్భావాన్ని చెప్పుకుందాం. పూర్తిగా అయోధ్య నగరం ఎలా ఆవిర్భవించింది, ఎటువంటి మహానుభావులు పరిపాలించారు, ఈ అయోధ్య వైభవం 7 రోజులు వినండి. సప్తమోక్షపురాలలో మొదటి మోక్షపురం అని మీకు ముందే చెప్పాను. ఈ మోక్షపురంలోకి అడుగు పెడితేనే కాశీలో మరణించే యోగం వస్తుంది. నేను చెప్పడం కదా, కాశీఖండంలో మొన్నే చెప్పాను. అయోధ్యలో, మధురలో, మాయలో, కంచిలో, అవంతిలో, ద్వారకలో, ఇలా శ్రీశైలం వంటి జ్యోతిర్లింగ క్షేత్రాలలో కొంతకాలం పాటు పురాణములు వినగా ఆ పుణ్యము వల్ల ఏదో ఒక జన్మలో మనకి కాశీలో మరణించే యోగం వస్తుంది. స్వయముగా అగస్త్య మహర్షి లోపాముద్రతో కాశీఖండంలో చెప్పాడు. లోపాముద్ర అగస్త్యుడిని అడిగింది, ఏమండి మీరు ఏమన్నారు,
శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అన్నారు. శ్రీశైల శిఖరం చూస్తే పునర్జన్మ ఉండదు అన్నారు. ఇదే నిజమైతే ఇంకెందుకండి కాశీ వెళ్ళడం అంది ఆవిడ. శ్రీశైల శిఖరమును చూస్తే పునర్జన్మ ఉండదు, ఉండనప్పుడు ఇంకెందుకు కాశీలో మరణిస్తే కానీ మోక్షం రాదు. పునర్జన్మ లేని శ్రీశైల శిఖరం చూడడం అన్నయ్యమా, చావడానికి కాశీ వెళ్ళడం అన్నయ్యమా అంది ఆవిడ. ఆవిడకి అందులో ఉన్న అంతరార్థం తెలియక కాదు, మన కోసం అడిగింది. కాశీఖండంలో స్కాంద పురాణంలో శ్లోకం ఏమిటో తెలిసిన, శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే ఇదమే వహి సత్యం చేదు కిమర్థం కాశీరిష్యతే. శ్రీశైల శిఖరమును చూస్తే పునర్జన్మ ఉండదు అనే మాట నిజమైతే కిం అర్థం, ఇంక దేనికోసం కాశీ కాశీని ఇష్యతే ప్రవేశిస్తున్నాం అంటే ఇంకెందుకు కాశీ వెళ్ళడం? శ్రీశైలం శిఖరం చూస్తే పునర్జన్మ ఉండదన్నావు, ఇంకెందుకండి కాశీ వెళ్ళడం? కాశీకి వెళ్ళి ఎప్పుడు చస్తామో మనకి తెలియదు కదా, మరణిస్తే కానీ కాశీలో మోక్షము రాదు కదా. ఇంకా అటువంటప్పుడు కాశీకి ఎందుకు వెళ్ళాలి అని అంటే, అప్పుడు ఆయన మంచి ప్రశ్న వేశావు, శ్రీశైల శిఖరం చూస్తే పునర్జన్మ ఉండదు అంటే అర్థం ఏమిటంటే శ్రీశైల శిఖరమును చూసిన పుణ్యము వల్ల ఏదో ఒక జన్మలో కాశీలో మరణించే యోగం వస్తుంది, అదే అప్పుడు కాశీలో మరణిస్తే ముక్తి వస్తుంది. కాశీలో మరణించందే ఎవరికీ ముక్తి రాదు, ముక్తి రావాలంటే ఇవన్నీ చూడాలి అని వరుసగా చెప్పుకొచ్చాడనమాట. ఈ అయోధ్య, మధుర, మాయ, ఈ క్షేత్రములన్నీ చూడగా చూడగా, అనేక పురాణములు వినగా వినగా, గురువుల సేవ చెయ్యగా చెయ్యగా, ఏదో ఒక జన్మలో కాశీలో మరణించే యోగం వస్తుంది, కాశీలో మరణిస్తే ఈ జన్మలోనే మోక్షం వస్తుంది. కాబట్టి ఇవన్నీ మనకి కాశీలో ముక్తిని ఇవ్వడానికి, మరణం ఇవ్వడానికి తోడ్పడతాయి ఇవన్నీ వినగా వినగా చెయ్యగా చెయ్యగా. అది కూడా ఎలాగా, గురువాక్యంతు కర్తవ్యం. రేపు వస్తుంది మీకు కథ, రేపటి నుంచి శ్రద్ధగా వింటే అప్పుడు మీకు అర్థమవుతుంది గురువు ఏం చెబితే చేయమన్నారు. ఉదాహరణకి ప్రపంచంలో మహాపాపాల్లో మద్యపానం పంచమహాపాతకాల్లో తాగుడు ఒకటి, కానీ గురువుగారు మీకు బ్రాందీ సీసా ఇచ్చి తాగు అంటే తాగాలి. గురువు చెబితే బ్రాందీ కూడా అది బూందీతో సమానం, మిఠాయి బూందీతో సమానం అంట. విషమిచ్చి తాగమంటే తాగమనాలి. ఏ పాపమైనా సరే గురువుగారు చెబితే అది కర్తవ్యం, గురువు వాక్యంతో కర్తవ్యం. దానిని తిరస్కరిస్తే వాడు ఎన్ని జన్మలు ఎత్తినా కాశీ వెళ్ళాడు, అది మనకి రేపు పొద్దున చెప్పబోయే కథ. అలా తిరస్కరించి ఎవరు ఎలాంటి పాపాలు పొందారు, అటువంటి వాళ్ళు మళ్ళీ గురువులను ఆశ్రయించి ఎలా తరించారు అనేది అయోధ్య వైభవంలో స్కాంద పురాణంలో ఉంటుంది. స్కాంద పురాణంలో అయోధ్య వైభవం ఉంది, పద్మపురాణంలో అయోధ్య వైభవం ఉంది, బ్రహ్మ వైవర్త పురాణంలో అయోధ్య వైభవం ఉన్నది, అలాగే అత్యంత పవిత్రమైనటువంటి వెంకటాచల మహాత్మ్యంలో కూడా చివరికి అయోధ్య వైభవం ఉంటుంది. ఇలా ఇంచుమించుగా ప్రతి పురాణంలో అయోధ్య మహిమ వస్తుంది. రేపు మళ్ళీ మనం కలుసుకుందాం. చెప్పండి, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఆపేటప్పుడు మాత్రం ఇలాగే ఆపండి, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. అంతేగాని ఒకదాని ఒకటి కలిపితే అక్షరం మారిపోతాయన్నమాట. అంతే రమే అదో సంబోధన, రమా అంటే లక్ష్మి, సంబోధనలో రమే అంటే ఓ లక్ష్మీ అని అర్థం, రామా అంటే స్త్రీ, రామే అంటే ఓ స్త్రీ అయిన ఓ భార్యామణి అయిన లక్ష్మీ అని, లేదా మనస్సుకు ఆనందం కలిగించేదా అని అర్థం. ఇలా అనేక అర్థాలు ఉంటాయనుకోండి, పార్వతీపరంగా ఒక అర్థం, లక్ష్మీపరంగా ఒక రకంగా. కాబట్టి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని శివుడు చెప్పాడు స్వయంగా. దీనికి అర్థం మీకు తెలుసుగా, రామ 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 అని మూడు సార్లు పలికితే విష్ణు సహస్రనామం మొత్తం పారాయణ చేసిన ఫలితం వస్తుంది. 1000 నామములతో సమానంట, విష్ణువుకి 1000 నామాలు ఉన్నాయి కదా, ఆ 1000 నామాలు చదవడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. అంతా చదవలేని వాళ్ళ కోసం లఘు ఉపాయం, తేలికైన ఒక ఉపాయం చెప్పారు, రామ 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 అనుకోండి. ఏమంటే 3 సార్లు రామ 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 అనుకుంటే విష్ణు సహస్రనామం చదివినటువంటి ఫలితం ఎలా వస్తుంది అంటే, దానికి సంఖ్యాశాస్త్రంలో ఒక నియమం ఉంది. ఏరాల వాళ్ళు రా ఎన్నో అక్షరం, యా తర్వాత రా అంటే ఎన్నోది 2,
రామ అన్నదాని కింద రా కింద రెండో అక్షరం కనుక రెండు అంకెయ్యండి, ఇంటూ పెట్టండి. మా అనేది పప్ప బబ్బమల్లో ఎన్నోది, ప ప బ భ మ ఎన్నోది, ఐదు. కాబట్టి రెండు ఇంటూ మా కింద మా ఐదు అక్షరం కనుక ఐదు వేయండి, రెండు ఐదు ఎంత, పది. కాబట్టి రామ అంటే విష్ణువు యొక్క పది నామములు చదివినట్టు అవుతుంది. మళ్ళీ రామ అనండి, ఇక్కడ ఇది పది అయ్యింది కదా, పది ఇంటూ పది, రెండోసారి రామ అని కానీ వంద నామాలు వరుసగా చదివేసినట్టే. వంద ఇంటూ మళ్ళీ రామ అనండి, పది కదా, వంద పదులు వెయ్య. అలా ఏరాల వాళ్ళు రెండు, పాప బాబమ్మల్లో ఐదు అవడం వల్ల రెండు ఐదులు పది కనుక ఐదు రెండు పది ఇంటూ పది ఇంటూ పది వరుసగా రామ రామ అన్నప్పుడల్లా పది 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 మూడు పదులు వరుసగా పది ఇంటూ పది ఇంటూ పది వెయ్యి అవుతాయి. ఇది ఒక సంఖ్య. ఇక మంత్ర సంఖ్యాశాస్త్ర ప్రకారం కూడా దీనికి ఒక విశిష్టత ఉంది. ఓం నమో నారాయణాయ, ఇది అష్టాక్షరి మంత్రం. ఈ అష్టాక్షరి మంత్రమునకు ప్రాణము రా అనే అక్షరం. ఓం నమో నారాయణాయ అనే దాంట్లో రా తీసేస్తే ఓం నమో నాయనాయ. అయనము అంటే రాముడి చరిత్ర, శీలం, పవిత్రత. నా అయనాయ అంటే రాముడికి కాదు, పవిత్రతకు కాకుండా అపవిత్రతకి నమస్కారం చేస్తున్నావు అని అర్థం వస్తుంది. కాబట్టి రా అనే అక్షరం లేకపోతే నీచమైన వ్యక్తులకు దండం పెడుతున్నావు, నీచ చరిత్ర వింటున్నావు అని అర్థం వచ్చేస్తుంది కనుక రా దానికి ప్రాణం. అష్టాక్షరి మంత్రం మనకు ప్రాణం ఏమిటి, రా. నమశివాయ అనేది పంచాక్షరి మంత్రం, దీనికి ప్రాణం మా. మా తీసేస్తే న శివాయ, శివుడి కోసం కాదట, అమంగళం కోసం అని అర్థం వస్తుంది. కాబట్టి పంచాక్షరికి ప్రాణం మహ, రెండూ కలిస్తే రామహ అవుతాయన్నమాట. రా అనేది నారాయణ మంత్రంలో ఓం నమో నారాయణాయ ఎన్నదైంది, ఐదవ అక్షరం రా. కాబట్టి రామ అన్నప్పుడు రా కింద అష్టాక్షరిలో ఐదో అక్షరం కనుక ఐదంకెయ్యండి, ఇంటూ పెట్టండి. నమశివాయలో పంచాక్షరి మంత్రంలో ఎన్నో అక్షరం మా, రెండు. కాబట్టి ఐదు ఇంటూ రెండు. రామ అనగానే అష్టాక్షరిలో రా, పంచాక్షరిలో మా, రెండు కలిసి రామ అయ్యింది. అందులో ఇది ఐదో నెంబరు, ఇది రెండో నెంబరు కనుక ఫైవ్ ఇంటూ టూ టెన్ అయ్యింది. ఒకసారి రామ అంటే పది నామాలు చదివినట్టే, మళ్ళీ రామ అంటే పది ఇంటూ పది వంద నామాలు చదివినట్టే, మళ్ళీ పది రామ అనగానే. కాబట్టి వంద పదులు వెయ్య. అలా సహస్రనామం చదివిన ఫలితం ఈ సంఖ్యల ద్వారా అందులోకి చేరింది. అందుకనే తేలికగా విష్ణు సహస్రనామము చేసిన ఫలితము పొందుటకు ఏమి చేయవలెను అని పార్వతి అడిగితే ఇదిగో రామ 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 అనుకోమన్నాడు. అందుకని ఇక్కడ ఉన్నంత వరకు రామ అనుకున్నాడు. ఎంత కోపం వచ్చినా రామానండి. అందరూ కూడా రామనామస్మరణ ఒకసారి మళ్ళీ గట్టిగా చేయి. జై శ్రీరామ్.